తెలుస్తోంది సర్వం సాయిమయమని. అంతటా సాయి, అన్నిటా సాయి. మరో విధమైన సాయి భక్త సంరక్షణ విధానం ఉంది. అదేమిటంటే ఎవరైనా తన భక్తులైన ఉద్యోగికి ఆ ఉద్యోగంలో భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తాయనుకుంటే సాయి వారిని మాటిమాటికి నీ ఉద్యోగం మాను మాను అని వెంటపడి మాన్పించి మరీ తన దర్బారులో శాశ్వత సభ్యులుగా చేర్చుకుని వారికి చివరికి అమరపథాన్ని ప్రసాదించటం. పోలీస్ ఇన్స్పెక్టర్ హరికథకుడు అయిన దాస్గణుని, షిరిడీ మహాల్సాపతిని ఇలా రక్షించి బ్రోచారు సాయి. అప్పటి నైజాం ఇలాకాలోని నాందేడ్లో దాస్గణ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేసేవాడు. తన శిష్యుడిగా చేరిన దగ్గర నుంచి సాయిబాబా అతన్ని ఆ ఉద్యోగం మాని తన వద్దనే ఉండిపోమనేవారు. కాని దాస్గణ్కు డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అయి ఇంకా ప్రమోషన్ పొందాలి అనే ఒక పక్క ఉండేది. అందుకని సాయి చెప్పినప్పుడల్లా అలాగే బాబా అని దాటవేస్తూ ఉండేవాడు దాస్గణ్. ఆ కాలంలో కాణాభిల్లుడనే ఒక భయంకర బందిపోటు విచ్చలవిడిగా దోపిడీలు సాగించేవాడు. అడ్డం వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసేవాడు. వాడి దెబ్బకొట నైజాం ప్రభుత్వం, ఇటు బ్రిటిష్ ప్రభుత్వం అదిరిపోయాయి. చివరికి వాణ్ణి పట్టుకునే బాధ్యత దాస్గణ్కి అప్పగించబడింది. వాణ్ణి పట్టి బంధించిన వారికి బహుమతి కూడా ప్రకటించబడ్డది. దాస్గణ్ అతని కింద మరో ఇద్దరు పోలీసులు కాణాభిల్లుకై వేట సాగిస్తున్నారు. ఒకనాడు మాటు వేసి హఠాత్తుగా కాణా ఆ ఇద్దరు పోలీసుల్ని చంపేశాడు. అప్పుడు దాస్గణ్ అక్కడ లేడు. దాస్గణ్కు భయం పెరిగి సాయి వద్దకెళ్లి విషయం చెప్పాడు. దాస్గణ్, నీ చెప్తే విన్నావా? ఇప్పటికైనా ఆ ఉద్యోగం మానే అన్నారు సాయి. దాస్గణ్ మళ్లీ మామూలే, ఉద్యోగం మానలేకపోయాడు. ఒకసారి దాస్గణ్ జాడ పసిగట్టి పట్టుకుని దాదాపు చంపబోయాడు కాణాభిల్లు. ఇందువల్లో చివరికి అతను చంపక, ఈసారి నా జోలికొచ్చావంటే చంపుతాను జాగ్రత్త అని బెదిరించి వదిలేశాడు. సాయే తన్ని కాపాడారని నమ్మిన దాస్గణ్ గోదావరి నీళ్లు పట్టుకుని ప్రమాణపూర్వకంగా ఉద్యోగం మానేస్తాను బాబా అని చెప్పి బాబాను దర్శించటం, వెంటనే మానే లేకపోతే మరింత ప్రమాదంలో పడతావు అని బాబా హెచ్చరించటం, అయినా దాస్గణ్ మళ్లీ ఉద్యోగం పెంచలో కొనసాగించటం జరిగాయి. ఈసారి బాబా చెప్పినట్టు దాస్గణ్ చాలా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. తన అసిస్టెంట్ చేసిన నేరం ఒక అధికారిగా తన మీద మోపబడి శిక్షతో పాటు ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు మనస్ఫూర్తిగా ఉద్యోగం మానేస్తానని బాబాకు మనస్సులో వాగ్దానం చేశాడు. బాబా దయవల్ల పోతుందనుకున్న ఉద్యోగం నిలవడమే కాదు, శిక్ష పడకుండా కూడా తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సాయి సలహాపై హరికథ భాగవతారిగా మారాడు. వీరి హరికథల వల్లే శ్రీ సాయిబాబా గొప్పతనం, చరిత్ర సామాన్య మానవుడి దాకా చేరింది. బాబా భక్తుల్లో అగ్రగణ్యుడైన మహల్సాపతి ఒక స్వర్ణకారి. బాబా అతన్నెప్పుడు ఆ బంగారపు పని మానమనేవారు. కాని జీవనభృతి కోసం ఆయన ఆ పని వదలలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకనొక సందర్భంలో ఊరి ప్రజలు అతని మీద చౌర్యాన్ని మోపి అవమానించడం జరిగింది. బాబా హితబోధ విలువని గుర్తించి మహల్సాపతి ఆ వృత్తి మాని సాయి సేవయే వృత్తి ప్రవృత్తిగా చేసుకున్నాడు. నిజంగా శ్రీ సాయిబాబా చేత అంతగా అభిమానింపబడి అక్కును చేర్చుకోబడ్డ శ్రీ దాస్గణ్ మహారాజ్ మహల్సాపతులు ఎంత ధన్యులు. ఓం సాయిరాం. రాముడి కన్నా రామనామం గొప్పదట, అలాగే సాయి కన్నా సాయి ఊదీ గొప్పదా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే వివరాలు వినండి. ఊదీ అంటే కేవలం మసి అని భావించరాదని, కట్టెలు అనే ఆహాన్ని మనస్సు అనే ధునులో మండించగా ఏర్పడ్డ విభూదియే ఊదీ అని సాయి చెప్పారు. సాయి ఊదీ మహిమలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సందర్భాలలో సాయిని మనస్సులో స్మరించుకుని అగరవత్తులు మండగా ఏర్పడ్డ బూడిదేమిటి, ఆఖరికి నేల మీద మట్టి కూడా ఊదీలా పనిచేసింది. బాబా భౌతికంగా మనను విడిచి వెళ్లిపోయినా ఊదీ రూపంలో ఇంటింటా వెలసి ప్రతి భక్తుని నుదుటినా మెరసి భక్తజన పాలన చేస్తున్నారు. ఓం సాయిరాం. ఊదీ గురించిన మరో సంఘటన వినండి. బాబా ఎన్ని మతలబులు చేసి మజిలీలు మార్చి చేర్చవలసిన చోటికి తన ఊదీని తగు సమయానికి చేర్చి భక్తుల బాధలు ఎలా తీర్చారో ఇది వినండి. షిరిడీకి 100 మైళ్ల దూరంలో ఉన్న జామ్నేర్లో నానాసాహెబ్ చందోర్కర్ మామల్తదారుగా ఉండేవారు. ఆయన కూతురు మైనతాయి గర్భవతి. ప్రసవకాలం వచ్చేసరికి సరిగా కాన్పు కాక అనారోగ్యంతో బాధపడుతోంది. డాక్టర్లు పెదవి విరిచారు. పెద్ద ప్రాణం చిన్న ప్రాణం రెండూ దక్కవన్నారు. నానా సాయిపటం ముందు మోకరిల్లి, సాయి అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని దీనంగా విలపించాడు. భక్తార్థ భంజనాగ్రగణ్యుడైన సాయి అతని పిలుపు విని ఆ కుటుంబ రక్షణ బాధ్యత స్వీకరించారు. సరిగ్గా అదే సమయానికి షిరిడీలోని రామగిరి బువా అనే అతను జలగానికి ప్రయాణమవుతున్నాడు. అందరూ అతన్ని రామగిరి బువా అంటే బాబా మాత్రం బాపుగిరి బువా అనేవారు. ప్రయాణానికి సిద్దమైన రామగిరి బువాతో సాయి, బాపుగిరి బువా, ఎలాగూ జలగాం వెళ్తున్నావు కదా, అక్కడి నుంచి జామ్నేరు వెళ్లి ఈ హారతి పాటని, ఈ ఊదిని నాన్నకి అందజేయి అన్నారు. బువా దిగాలుగా, బాబా నా దగ్గర 2 రూపాయలున్నాయి, అవి జలగాం వెళ్లడానికి మాత్రమే సరిపోతాయి, ఆ తర్వాత ఇంకా 30 మైళ్ల ప్రయాణం ఉంది, ఎలా వెళ్లేది అన్నాడు. నువ్వు జలగాం దాకా వెళ్ళు, అక్కడి నుంచి నన్ను జామ్నేరు చేర్చే పూచే నాది అన్నారు బాబా. బువా జలగాం వెళ్లి రైలు దిగేసరికి బాపుగిరి బువా ఎవరు అంటూ ఓ ప్రభుత్వ బంటోతు వేషంలో ఉన్న ఒకతను ప్లాట్ఫామ్ మీద గట్టిగా అరుస్తున్నాడు. బువా అతని దగ్గరికి వెళ్లి నేనే అన్నాడు. నానాగారు మిమ్మల్ని తీసుకురమ్మని టాంగా పంపారు అన్నాడు బంట్రోత్. బువా అతని టాంగా ఎక్కి బయలుదేరాడు. టాంగా జామ్నేరు పులిమేరలు చేరింది. లఘుశంక తీర్చుకోవడానికి టాంగా ఆపి బువా కిందకి దిగాడు. మళ్లీ తిరిగి వచ్చేటప్పటికి అక్కడ టాంగా లేదు, బండివాడు లేడు. ప్రభుత్వోద్యోగి కదా, ఆఫీస్ పనుండి వెళ్ళుంటాడు అనుకున్నాడు బువా. నానా ఇంటికి నడిచి వెళ్లి హారతి పాట ఊది ఇచ్చాడు. నానా వెంటనే ఆ ఊదిని మైనతాయి నుదుటన రాసి కొంత నీటిలో కలిపి తాగడానికిచ్చాడు. ఆ నీరు తాగిన కొద్దిసేపటికే మైనతాయికి సుఖప్రసవమైంది. నానాతో పాటు బువా కూడా చాలా సంతోషించాడు. నానా దగ్గర సెలవు తీసుకుంటూ బువా, రాత్రి టాంగా పంపినందుకు కృతజ్ఞతలు అన్నాడు. నేనా, టాంగా పంపేనా అన్నాడు నానా ఆశ్చర్యంగా. విషయం పూర్తిగా తెలిసిన రాంగిరి బువా అదంతా సాయి లీలా అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. తనను సాయి ఒక్కరే బాపుగిరి బువా అంటారు, ఆ టాంగా వ్యక్తి కూడా అలాగే పిలిచాడు. అంటే ఆ బంట్రోతు బాబాయే, గుర్రము బాబాయే, టాంగా కూడా బాబాయే. ఈ ఊహతోనే పొలకించిపోయాడు రాంగిరి బువా. హరి ఓం సాయిరామ్. ఈ సంఘటన మరీ చిత్రాతి చిత్రం. సాయి స్మరణయే ఊదీగా పనిచేసిన సందర్భం ఇది. ఒకసారి శ్యామ తమ్ముడు బాపాజీ భార్యకు, అంటే శ్యామ మరదలకు, ప్లేగు వ్యాధి సోకింది. శ్యామ బాబాను నివారణ వేడుకోగా కొంత ఊదీనిచ్చి, ప్రస్తుతానికి ఇది పంపు, నువ్వు రేపు వెళ్లి ఆమెను చూద్దుగాని అన్నారు. శ్యామ అలాగే ఆనాడు ఉండి మర్నాడు ఇంటికెళ్లి చూడగా మరదలు జబ్బు నయమై పొయ్యి దగ్గర కూర్చున్న టీనీళ్లు కాస్తోంది. బొబ్బలు లేవు, జ్వరమూ లేదు. దీన్ని బట్టి తెలిసేదేమంటే ఊదీ అంటే ధునులోను బూడిదే కానక్కర్లేదు. సాయి స్మరణతో ఏ పదార్థాన్ని నుదుట ఉంచినా అది ఊదీలాగానే పనిచేస్తుందన్నమాట. హరిభావు ఫన్సే అనే సాయి భక్తుడు ఒకసారి తన గ్రామంలో కలరా సోకిన ఒక వ్యక్తికి ఊదీనిచ్చి తగ్గించాడు. ఇది తెలిసిన గ్రామీణులు మూకుమ్మడిగా వచ్చి ఫన్సే వద్దనున్న ఊదీ మొత్తం తలా ఇంత ఎత్తుకుపోయారు. రేపెవరన్నా కలరా అంటూ వస్తే ఇవ్వడానికి సాయి ఊదీ ప్రసాదం లేదే అని చింతించేంతలో ఆ గ్రామంలో కలరా పూర్తిగా మటుమామైనట్టు అతనికి తెలియవచ్చింది. అదంతా సాయి ఊదీ మహిమే అని సంతోషపడ్డాడు ఫాన్సే. మరో బాబా భక్తుడు మోతీరాం జానీ మిత్రుడొకతనికి ఓ రాత్రి తేలుకుట్టి బాధ భరించలేకుండా ఉన్నాడు. ఆ సమయానికి జానీ దగ్గర ఊదీ లేకపోవటం వల్ల ఎదురుగా బాబా ఫోటో ముందు కాలుతున్న అగరవత్తి పొడిని కొంచెం తీసి బాబాను స్మరించి తేలు కాటువేసిన చోట రాయగా వెంటనే బాధ పూర్తిగా తొలగిపోయింది. దాంతో మిత్రులిద్దరూ సాయికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పొరుగురులో ఉండే ప్లేగు వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెను చూడడానికి ఒక భక్తుడు బాంద్రా నుంచి బయలుదేరాడు. అతని వద్ద ఊదీ లేదు. అనుకోకుండా అతనికి ఠాణా స్టేషన్ దగ్గర నానాసాహెబు అతని భార్య కనిపించారు. నాన్నగారు, మీ దగ్గర కొంచెం ఊదీ ఉంటే ఇస్తారా అని నానాని అడిగాడు ఆ భక్తుడు. నానా దగ్గర కూడా ఆ సమయాన ఊదీ లేకపోవడంతో సాయిని మనసారా స్మరించి నేల మీదున్న మట్టి తీసి కొంత తన భార్య నుదుటన ఉంచి మిగిలింది ఊదీలా ఇచ్చాడు ఆ భక్తుడికి. అతడు ఊరెళ్లి చూసేసరికి కూతురు జబ్బు నయమైందని తెలుసుకున్నాడు. ఏ క్షణాన నానా తన భార్య నుదుటన మన్ను పులివాడో ఆ క్షణానే కూతురు జబ్బు తగ్గటం మొదలైందని తెలుసుకున్న అతని ఆశ్చర్యానికి అంతులేదు. హార్ధాలో ఉండే ఒక వృద్ధుడికి మూత్రకోశంలో రాయి ఏర్పడింది. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. ఆ వృద్ధుడు దానికి భయపడ్డాడు. సాయి భక్తుడు, ఆ గ్రామ ఈనామదారు అయిన ఓ వ్యక్తి అతన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఊదీనిచ్చాడు. ఆ వృద్ధుని కొడుకులు ఆ ఊదీని నీటిలో కలిపివ్వగా 5 నిమిషాల్లో రాయి కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోయి అతను శీఘ్రంగా కోలుకున్నాడు. అలా బాబా ఊదీకి అనంతమైన శక్తి ఉంది. అది ధరించిన వారికి సాయి దివ్యాశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఓం సాయిరామ్. పురాణ కాలం నుంచి మిగతా జంతువుల కంటే పాములకు మనుషులకు ఎన్నో సంబంధాలుండేవని మనకు తెలుసు. పామును కొండలిని వంటి దేవతా స్వరూపంగా ఆరాధించిన జాతి మనది. నాగుల చవితి, నాగపౌర్ణమి మన పండుగల్లో ముఖ్యమైనవి. సాయి జీవిత చరిత్రలోనూ ఈ పాములకు ముఖ్యస్థానం ఉంది. కొన్నిసార్లు సాయి పాము రూపంలో కూడా తమ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటువంటి వాటిలో కోయంబత్తూరు నాగసాయి ముఖ్యమైనది. పాము విషజంతువు, క్రూర జంతువు అని చాలామంది నమ్మకం. ఒకసారి సాయిని ఎవరో పాములను చంపవచ్చా బాబా అని అడిగితే, శివుడు ఆజ్ఞ లేందే చేమైనా కొట్టదు, ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, అన్నింటినీ మనం దైవలీలగానే భావించాలి, అయితే మనం నిత్యం జాగరూకులమై ఉండాలి అన్నారు సాయి. పాము కాటల నుంచి అనేక సార్లు సాయి తన భక్తులను ముందుగానే హెచ్చరించారు. ఒకసారి కోపర్గాం మామలతదారైన మిరీకర్ సాయి ఆశీస్సులు స్వీకరించి చిత్తిరి గ్రామ పర్యటనకు వెళదామనుకున్నాడు. నీకు పొడుగాటి బాబా తెలుసా అన్నారు సాయి, తన చేతిని పాములాగా పెట్టి చూపిస్తూ. అక్కడున్న ఎవరికీ ఏమీ తెలియక అయోమయంగా చూశారు. సరే, నువ్వు చిత్తిరి వెళ్లేప్పుడు శ్యామాను నీ వెంట తీసుకెళ్ళు అన్నారు మిరీకర్తో. అనంతరం మిరీకర్ శ్యామాలిద్దరూ బయలుదేరారు. చిత్తిరి చేరేసరికి రాత్రి 9 అయింది. అక్కడి ఆంజనేయస్వామి గుడిలో బస్ చేశారు. నౌకరు వెలిగించిన లాంతరు వెలుతురులో మిరీకర్ పేపర్ చదువుతున్నాడు. ఆయన భుజం మీదున్న అంగవస్త్రం మీద పాము పాకుతోంది. దాని బుస పసిగట్టిన నౌకరు పెద్ద లాంతరు తెచ్చి పాము పాము అని అరిచాడు భయంతో. మిరీకర్ వణికిపోసాగాడు. సాయి, నువ్వే దిక్కు అని ప్రార్థన ప్రారంభించాడు శ్యామ. ఇంతలో చుట్టుపక్కలందరూ కర్రలు పట్టుకొచ్చారు. పామును కొడితే ఎక్కడ మిరీకర్కి దెబ్బ తగులుతుందోనని అందరూ ఆతృతగా చూస్తున్నారు. బాబా దీవెనలుండం చేత ఆ పాము ఏ హాని చేయకుండా మెల్లగా దిగి పాక్కుంటూ పోసాగింది. అప్పటికే కర్రలతో సిద్దంగా ఉన్న జనం దాన్ని కొట్టి చంపేశారు. పాము గండాన్ని ముందుగానే సూచించిన సాయి మీద మిరీకర్కి శ్యామాకి భక్తి మరింత పెరిగింది. షిరిడీలో రాతివాడా కట్టించిన బూటీ జాతకాన్ని పరిశీలించి ఒకరోజు డెంగలే అనే జ్యోతిష్కుడు, ఈరోజు నీకు పావుగండం ఉందని తేల్చి చెప్పేశాడు. భయంతో వణికిపోతూ తన దగ్గరకు వచ్చిన బూటితో, ఏమిటి ఆ డెంగలే నీకు ఇవాళ గండం ఉందన్నాడా, నేను నీ అండ ఉండగా ఆ మృత్యువుని నేను చేస్తుందో చూస్తాను అంటూ అభయం ఇచ్చారు బాబా. ఆ సాయంత్రం బూటీ బహిర్భూమికి వెళుతూ ఉండగా అక్కడ ఓ పెద్ద పాము కనిపించింది. నౌకర్ రాయి విసరబోగా, వద్దు పెద్ద కర్ర తీసుకురా అన్నాడు బూటీ. నౌకర్ కర్ర తెచ్చేలోపు అది ఏమూలకో జారుకుంది. బాబా అలా తన్ని ముందుగా హెచ్చరించి రక్షించినందుకు బూటి మనసులో బాబా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. షిరిడీలో చంద్రోత్సవాలు నిర్వహించిన అమీర్ శర్కర్ అనే భక్తుడు తన కీళ్ల వ్యాధి నివారణ కోసం బాబాని ఆశ్రయించగా ఆయన అతన్ని చావళ్లో పడుకోమన్నారు. ఆ రోజెందుకో సాయి కూడా శర్కర్ పక్కనే చావళ్లో పడుకున్నారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి శర్కర్, లేవోయ్, నా దగ్గరికేదో విషపురుగు వస్తుంది, లేలే అంటూ వినిపిస్తున్న సాయి అరుపులు విని శర్కర్ లేచి అటు ఇటు చూశాడు. సాయి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సాయి ఏదో పీడకలకనుంటారనుకుని వెనక్కి తిరిగి తన పక్కవైపు చూసేసరికి పక్క చివరగా కదులుతున్న పొడుగాటి నల్లతాచు కనిపించింది. భయంతో కెవ్వుమని కేకవేశాడు శర్కర్. జనమంతా నిద్రలేచి దుడ్డు కర్రలు పట్టుకొచ్చారు. ఆ పావును వాళ్లెంత పడదామని ప్రయత్నించినా దొరకక అది తప్పించుకుని పారిపోయింది. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది. అంతకుముందు బాబా అరుపులకు లేవని జనుడు అమీర్ శర్కర్ అరిచినప్పుడే ఎందుకు లేచారు అని. దానికి కారణం బాబా అరుపులు కేవలం శర్కర్కు ఒక్కడికే వినిపించటం. అక్కడంత గొడవగా ఉన్నా సాయి మాత్రం నిశ్చింతగా నిద్రపోతున్నారు. తన నిద్రలో సైతం భక్తులకు కలగబోయే ఆపదలను గుర్తించి రక్షించే సాయిదేవుడు సదా మనలను కాపాడుగాక. భగవాన్ షిరిడీ సాయి మాటలే మంత్రాలు. ఆయన మాటలకు ఎంతటి మహత్వం ఉందో మీకిప్పుడు వివరిస్తాను. బాబాకి ప్రియాతి ప్రియమైన భక్తుల్లో శ్యామా ఒకడు. ఒకసారి అతన్ని భయంకర విషసర్పం కరిచింది. క్షణాల్లో దాని విషం ఒళ్లంతా పాకటం మొదలెట్టింది. షిరిడీలో ఉన్న విఠోబా గుడి పాముకాటులు ఇత్యాదులకు ఎన్నాళ్లుగానో మంత్రాలు వేయబడుతున్న స్థలం. శ్యామ మిత్రులందరూ విఠోబాలయానికే వెడదామంటే శ్యామ వారిని వారిస్తూ, నా విఠోబా సాయే, నన్ను ద్వారకామాయికే తీసుకెళ్లండి అని పట్టుపడ్డంతో అందరూ అతని సాయి దగ్గరికి తెచ్చారు. ఒక్కొక్క మసీదు మెట్టే మెల్లిగా ఎక్కుతున్న శ్యామను చూసి సాయి ఆజ్ఞాపిస్తున్నట్టుగా పట్టరాని కోపంతో, పోరా పిరికి పురోహితుడా, ఎక్కకు, ఎక్కితే ఏం జరుగుతుందో చూడు, దిగు దిగిపో అని గట్టిగా అరవడంతో శ్యామ ఏ వ్యక్తినైతే తాను దైవంగా తన సర్వస్వంగా భావించాడో అటువంటి బాబాయే పొమ్మన్నాక ఇంక దిక్కవరన్న వేదన నిరాశతో హతాశుడై అలాగే మెట్ల మీద కూలబడిపోయాడు. కొంతసేపటికి బాబా రౌద్రస్థితి వీడి శాంతస్థితికి వచ్చి శ్యామా పక్కన కూర్చుంటూ, "భయపడకు శ్యామా, ఈ ఫకీరు దయామయుడు నిన్ను కాపాడతాడులే, ధైర్యంగా లేచి ఇంటికెళ్ళు, నన్ను నమ్ము" అని అన్వయించారు. ఆపై బాబా కాకాసాహెబ్ దీక్షితిని, తాత్యా పాటిల్ని పిలిచి తగిన సూచనలిచ్చి, "ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యామాను పడుకోనివ్వకండి అని, మీరిద్దరూ అతను తోడుగా ఉండండి అని ధైర్యం చెప్పి శ్యామాతో పాటు పంపారు. అపార దయాపూరితులు, కరుణా సముద్రులు అయిన సాయి శ్యామాను అలా ఎందుకు కసురుకున్నారంటారు? అసలు ఆయన కసురుకున్నది శ్యామానని మీరనుకుంటే పొరపాటే. ఎక్కకు, దిగు దిగు అంటూ ఆయన అరిచింది శ్యామా ఒంట్లో పైపైకి పాకుతున్న పాము విషాన్నుద్దేశించి. ఆయన మాటే మంత్రం, అదే ఆజ్ఞ కూడా. అందుకే ఘన సర్పగరళమైన క్షణంలో దిగిపోయింది. ఇక బాబా జీవితంతో సంబంధం ఉన్న పాము కప్ప, అదే వీరభద్రప్ప చెన్నబసప్ప కథను ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇవి బాబా జీవితంలో జరిగిన సర్ప సంఘటనలు. ఉల్లి, పిల్లి, బల్లి. సాయిబాబా దృష్టిలో ఎంత చిన్న వస్తువైనా, ఏ చిన్న జీవైనా ప్రాధాన్యం గలది. అందుకే సాయి జీవితంలో ఈ ఉల్లి, పిల్లి, బల్లితో కూడిన మూడు సంఘటనలు జరిగాయి. ఉల్లిపాయ తిని జీర్ణించుకోలేనివాడు యోగానికి పనికిరాడంటూ ఉల్లిని గురించి, పిల్లి రూపంలో వచ్చి ఉబ్బస్ రోగి హంస్రాజ్ తినబోయే పెరుగును ముందే తినివేయడం గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు సాయిబాబా జీవితంలో జరిగిన బల్లి ఉదంతం ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి బాబా ఒకనొక భక్తునితో కలిసి మసీదులో ఏదో విషయమై చర్చ సాగిస్తున్నారు. ఇంతలో మసీదులోని గోడ మీద బల్లి ఒకటి కూసింది. బాబా, ఆ బల్లి కూతకు అర్థమేమిటి అని అడిగాడు ఆ భక్తుడు. "ఇవాళ దాన్ని చూడడానికి ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెలొస్తోందట, అందుకే ఆ సంతోషం" అన్నారు బాబా. ఈ మాటలు విని సాయి తను అడిగిన ఈ వింత ప్రశ్నకు ఇలా తన్ను గేలి పట్టిస్తున్నారనుకున్నాడు ఆ భక్తుడు. ఇంతలో ఔరంగాబాద్ నుంచి ఓ భక్తుడు సాయి దర్శనం కోసం గుర్రం పైన వచ్చి మసీదు ముందాగాడు. గుర్రాన్ని ఓ పక్క కట్టేసి దానికి దాణా కోసం గోనుసంచి దులిపాడు. వెంటనే అందులోంచి ఓ బల్లి బయటపడి, ఇందాక బాబాని ప్రశ్న వేసిన భక్తుడు చూస్తుండగానే మసీదు గోడెక్కి అక్కడున్న తన అక్కని కలుసుకుని గుండ్రంగా తిరుగుతూ ప్రేమగా ఆడుకోవటం మొదలెట్టింది. బాబా చెప్పినట్టుగా ఆ బల్లి సోదరీమణుల ఆప్యాయత అనురాగాలకు విస్తుపోయాడు ఆ భక్తుడు. దీనిని బట్టి సాయి మానవ మనోగత విషయాలే కాక పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త ప్రాణికోటి హృదయాల్లో ఉన్న భావ పరంపరను గ్రహించగలరని తెలుస్తోంది. ఒకసారి టెంబే స్వామి అనే యోగి పుంగవుడు మన ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో బస చేసి ఉండగా, మహారాష్టలోని నాందేడుకు చెందిన పుండలీకరావు అనే ప్లీడరు ఆయన దర్శనార్థమై వచ్చాడు. వారి సంభాషణలో పుండలీకరావు తను షిరిడి వెళ్లి సాయి దర్శనం కూడా చేసుకుంటానని చెప్పడంతో టెంబేస్వామి సంతోషించి ఒక కొబ్బరికాయ అతనికిచ్చి, "దీన్ని నా అన్నగారైన సాయిబాబా వారికి నా తరఫున సమర్పించమన్నారు." పుండలీకరావు అతని మిత్రులు షిరిడికి బయలుదేరారు. మార్గమధ్యంలో రైల్లో కార పట్టుకులు ఉపాహారంగా తీసుకుంటున్న వారికి దాహమై టెంబేస్వామి ఇచ్చిన టెంకాయ కొట్టి ఆ నీరు తాగి దాని కొబ్బరి కోరి అటుకుల్లో కలుపుకుని తిన్నారు. జరిగిన తప్పు తర్వాత తెలుసుకున్న పుండలీకరావు బాబాకి ఎలా చెప్పాలా అని మదనపడ్డాడు. తీరా షిరిడి వెళ్లి సాయి దర్శనం చేసుకోగానే సాయి పుండలీకరావుని, "ఏది, నా తమ్ముడిచ్చిన టెంకాయ ఏది, ఇటివ్వు" అని అడిగారు. లోపల బెరుగ్గా ఉన్నా పైకి గంభీరంగా, "ఇస్తాను బాబా, ఒకటేమిటి, వందిస్తాను" అన్నాడు పుండలీకరావు. "నువ్వు వందిచ్చినా వెయ్యిచ్చినా నాకెందుకు, నాకు నా తమ్ముడు టెంబేస్వామి ఇచ్చిందే కావాలి" అని చిన్నపిల్లాళ్లా పట్టుబట్టారు సాయి. చేసేది లేక పుండలీకరావు నిజం చెప్పేశాడు. వెంటనే నవ్వుతూ, "బాబా, ఓ ప్లేడరు, కోటు పక్షివు కదా, ఏదో మాయమాట చెప్తావనుకున్నాను. నిజం చెప్పినందుకు సంతోషం. ఆ కాయ మీ చేత అలా తినబడాలని భగవంతుడు రాశాడు, దానికి పాపం మీరేం చేస్తారు, సరేలే" అన్నారు. దీన్ని బట్టి తేలిందేమిటంటే యోగులకు ఒకరి గురించి ఒకరికి ఎంత పరిపూర్ణ జ్ఞానం ఉంటుందా అన్న విషయం. మిగతా యోగుల గురించి సాయి ఒక్కో సమయంలో విచిత్రంగా ప్రవర్తించేవారు. మరో యోగికి ఇవ్వబడిన దక్షిణ మినహాయించి మిగిలిన డబ్బులు మాత్రమే సాయి దక్షిణగా తీసుకోవటం మరో వింత. ఆ యోగి ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం బతికి ఇప్పుడు సిద్ధి పొందినా సరే. ఒకసారి రతన్జీ అనే ధనవంతుడు సంతానం లేనివాడై సాయి దగ్గరకొచ్చి తనకు సంతు కలిగేటట్లు ఆశీర్వదించమని బాబాని ఆశ్రయించాడు. అప్పుడు బాబా, "నువ్వు ఇవ్వాల్సిన 5 రూపాయల దక్షిణ ముందు ఇవ్వు, అందులో 3 రూపాయల 14 గణాలు ఇంతకు ముందే ఇచ్చావు, మిగిలిన రూపాయి 2 అణాలు ఇస్తే చాలు అన్నారు. రతన్జీ వెంటనే ఆ మొత్తం ఇచ్చి బాబా ఆశీస్సు గ్రహించి ఇంటికెళ్లాడు. కాని 3 రూపాయల 14 అణాలు బాబాకి ఎప్పుడిచ్చానా అనే ఆలోచన అతని మనసును తొలిచేయటం ప్రారంభించింది. ఒకనాడు రతన్ పాత పద్దులు తిరగేస్తూ తాను గతంలో ఒక యోగీశ్వరుడికి 3 రూపాయల 14 అణాలు ఇచ్చినట్టు రాసి ఉండడం చూసి బాబా సర్వజ్ఞతకు ఆశ్చర్యపోయాడు. మరోసారి బాబా ఫోటోకి నమస్కరించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎవరో యోగీశ్వరుడికి ఇచ్చిన డబ్బు విషయం తెలిసి మిగతా 70 సాయి దక్షిణగా అడగడం. బాబా దర్శనార్థం వచ్చిన భక్తులు ఆయన్ని దర్శించుకున్నాక సెలవు తీసుకుని కానీ వెళ్లేవారు కాదు. తిరిగి ఇంటికి వెళ్లడానికి సెలవడిగిన కొందరు భక్తుల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లమనేవారు బాబా. కొంతమందిని మాత్రం కొన్ని రోజులు, మరికొందరిని వారం పైగా కూడా ఉండమనేవారు. ఒకసారి ఓ ఐరోపా దొరగారు సాయిని దర్శించారు. తను తెల్లజాతి వాడినన్న అహంకారంతో మొత్తం మీద సాయి దర్శనం అతనికి తృప్తినివ్వలేదు. వెళ్లిపోతానన్నాడు. ఇవ్వాళ్ళెందుకు, రేపు వెళుదు గాని అన్నారు బాబా. ఇండియానే పరిపాలిస్తున్న యూరోపియన్ ని నేను ఆఫ్రాలో ఒక ఫకీర్ మాట వినాలా అని బయలుదేరాడు దొర. అంతే, పొలివేరలు దాటగానే ఎదురుగా ఎద్దుల బండి రావడంతో గుర్రాలు బెదరడం, టాంగా తలకిందులై దొరగారు కొంత దూరం నేల మీద ఈడ్చుకుపోబడ్డం, హాస్పిటల్లో చేరడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఇంటి దగ్గర కాని ఆఫీసులో కాని కొంపలంటుకుపోయే పనున్నా బాబా ఆశీస్సుతో షిరిడీలో ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా వాటంతా అవే సర్దుకుపోతాయి. దీనికి ఉదాహరణ పేరుమోసిన న్యాయవాది ధుమాళ్. కోర్టు పని మీద వెళుతూ బాబా ఆశీస్సు తీసుకుని కేసు విజయం కోసం వేడుకుని వెళ్లడానికి అనుమతి అడిగారు. ఇప్పుడెందుకు, ఓ వారం ఆగి వెళ్ళు అన్నారు బాబా. గుండె ఆగినంత పనైంది ధుమాళ్కి. ముఖ్యమైన కేసు, తను వెళ్లకపోతే ఇంకేమైనా ఉందా? కాని బాబా వాక్కు మేరడానికి వీల్లేదు. లోలోపల భయంతోనే ధుమాళ్ ఆ వారం షిరిడీలోనే ఉండి ఆ తర్వాత సాయి ఆశీస్సు తీసుకుని వెళ్లేసరికి ఆ కోర్టు జడ్జికి కేసు రోజు కడుపునొప్పిగా ఉండడం వల్ల వాయిదా పడిందని, భయపడాల్సిన పనేమీ లేదని తెలిసింది. ఆ తర్వాత ధూమాళ్ ఆ కేసు గెలిచాడు కూడా. ఒకవేళ తన భక్తులు తిరిగి వెళ్లవలసిన అవసరం ఉంటే సర్వాంతర్యామి అయిన బాబా సత్వరమే అతన్ని వెనక్కి పంపేవారు. ఈ ఉదాహరణ చూడండి. బొంబాయికి చెందిన కాకా మహాజని సాయి సుందర సాన్నిధ్యంలో ఓ వారం రోజులుందామని వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. వెంటనే బాబా, మహాజని నువ్వెప్పుడు తిరిగి వెళ్తున్నావు అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మహాజని సాయి అనుమతి ఎప్పుడైతే అప్పుడు అన్నాడు. వెంటనే బాబా, సరే ఇప్పుడే బయలుదేరి వెళ్ళు అన్నారు. కాకా మహాజని ఇంటికెళ్లి మర్నాడు ఆఫీసులో అడుగుపెట్టేసరికి యజమాని అతని కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ, రా కాకా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను, మన మేనేజర్కి ఒంట్లో బాగుండలేదు, అందుకని నేను వెంటనే బయలుదేరి రమ్మని రాశాను అన్నాడు. అప్పుడు అర్థమైంది కాకాకి తనను బాబా అంత తొందరగా ఎందుకు పంపారా అని. పేదరికం అన్నా పేదలన్నా సాయికి అమిత ప్రేమ. పేదరికం రాజు కన్నా దైవం కన్నా చాలా గొప్పది. కుబేరుని కన్నా కుచేరుడంటేనే భగవంతుడికి అమిత ప్రేమ అంటూ ఉండేవారు సాయి. ఓ రామనవమి రోజున ధనికులైన ఎందరో భక్తులు రకరకాల మిఠాయిలు, విలువైన తినుబండారాలు తెచ్చి మసీదంతా నింపేశారు. అయినా బాబా వాటినేవి ముట్టుకోకుండా, నా భోజనం ఇంకా రాలేదేమిటబ్బా అని కాసేపు ఆలోచించి శ్యామాను పిలిచి, ఒక ముసలిది వీధి పక్క చెట్టు కింద కూర్చునుంటుంది, ఆమెను పిలుచుకురా అన్నారు. పాపం ఆ ముసలిది ఈ జనసమర్థంలో మసీదులోకి రాలేక ఒకవేళ వెళ్లినా బాబాకి తాను తెచ్చిన ఆ పేద తినుబండారం నచ్చుతుందా, అసలు ఆయన తీసుకుంటారా అన్న అనుమానంతో అక్కడే చెట్టు కింద కూర్చుని ఉంది. కాని అక్కడ జరిగింది వేరు. ఆ ముసలమ్మను చూడగానే బాబా ఆప్యాయంగా, నా కోసం ఏం తెచ్చావాబా అంటూ ఆమె వద్దనున్న మూటలాక్కుని లోపల ఉన్న జొన్న రొట్టెల్ని ఎంతో ఆప్యాయంగా తీసుకుని తిన్నారు. ధనవంతులు తెచ్చిన నివేదనలు చూసి ముసలిది పాపం సిగ్గుపడిపోయింది. అయినా ప్రేమమూర్తి అయిన సాయిబాబాకి పదార్థాల ఖరీదుతో పనే ఉంది, భక్తుల మనసులతో తప్ప. పరమాత్మకి ప్రతిరూపమైన సాయిబాబా వయస్సు ఎంత? ఈ ప్రశ్నకు జవాబు ధూలియా కోర్టు కమిషనర్కి బాబాయే స్వయంగా ఇచ్చిన సమాధానం చెబుతుంది. ఒకసారి ఒక దొంగ ధూలియా కోర్టులో తన వద్ద దొరికిన వస్తువులన్నీ తనకు షిరిడీ బాబా ఇచ్చినవే అనడంతో కోర్టు వారు విచారణకు సాయిబాబాను హాజరు కావలసిందని సమన్లు పంపారు. కాని షిరిడీ ప్రజలు దానికి ఒప్పుకోలేదు. అయినా సాయి భక్తుల్లో అనేక మంది పోలీసులు, ట్రేడర్లు, ప్రభుత్వోద్యోగులు ఉండటం చేత వాళ్లందరూ కలిసి
సాయి సాక్షాత్ భగవత్ స్వరూపులని, కోర్టులో హాజరు కమ్మండం అనుచితమని, అంతగా అవసరమైతే కోర్టు వారే తమ వ్యక్తిని పంపి బాబాను షిరిడీలోనే విచారణ చేసుకోవచ్చునని అర్జీ పెట్టుకోవడంతో కోర్టు వారు మన్నించి తమ ప్రతినిధిని పంపి సాయిని విచారించారు. ఆ విచారణ ఇలా సాగింది. కోర్టు ప్రతినిధి: అయ్యా, మీ పేరు?
సాయిబాబా.
మీ నాన్నగారి పేరు?
సాయిబాబా.
మీ అమ్మగారి పేరు?
సాయిబాబాయే.
మీ గురువుగారి పేరు చెప్తారా?
సాయిబాబాయే.
మీది ఏ మతం?
కబీరు మతం.
తమరి కులం?
దేవుడి కులం.
తమరి వయస్సు?
వయస్సా?
కొన్ని లక్షల సంవత్సరాలు అనడంతో కోర్టు ప్రతినిధి సాయి తమాషాగా చెప్తున్నారని భావించి మళ్లీ అడిగాడు: తమాషా కాదు, నిజంగా చెప్పండి.
నా నోటి వెంట సత్యమే కాని ఎన్నటికీ అసత్యం రాదు అన్నారు బాబా.
దీనిని బట్టి సాయిబాబా నామరూపక్రియలకే కాదు వయోకాల పరిమితికి అతీతులను అవగతమవుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పబోయే సంఘటన మరింత బలపరుస్తుంది. ఒకసారి శ్యామా వంటి భక్తులు జిజ్ఞాసతో,
సాయి,
భారత రామాయణాలు నిజంగా జరిగినవేనంటారా అని అడిగితే అందులో సందేహం ఏముంది.
జరిగాయి,
నేను వాటిని కళ్లారా చూశాను అన్నారు సాయిబాబా. షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య నానాటికి విపరీతంగా పెరిగిపోయింది. సుదూర ప్రాంతాలైన బొంబాయి, పెషావర్ల నుంచి కూడా ఆయన దర్శనార్థం వచ్చేవారు. ఆ వచ్చిన వారిలో కొందరు స్థితివంతులైన భక్తులు బాబా వద్దని వారిస్తున్నా బలవంతం చేసి పల్లకి, గుర్రం, రథం, ఛత్రచామరాలు, వెండి బంగారు పాత్రలు తదితర సామగ్రి ఏర్పాటు చేసి ఆ మసీదునే సాయి సంస్థానంగా మార్చారు. అశేష సాయి భక్తగణం పాల్గొని అత్యుత్సాహంతో, అపరిమిత భక్తి శ్రద్దలతో చేసిన ఆ ఉత్సవం పేరు సావడి ఉత్సవం. ఆ ఉత్సవ వైభవాన్ని వర్ణించడం చతుర్ముఖుడైన ఆ బ్రహ్మ కూడా సాధ్యం కాదు. మొదట్లో మసీదే స్థిరనివాసమైన ఆ తర్వాత బాబా ఒకరోజు మసీదులో, మరోరోజు సావడిలో నిద్రిస్తూ ఉండడం వల్ల సావడి ప్రాధాన్యం పెరిగింది. భక్తులు 1909 డిసెంబర్ 10 నుంచి బాబాకి చావడిలో కూడా హారతి ఇవ్వటం మొదలెట్టారు. ప్రప్రథమంగా చావడి ఉత్సవం ఈ విధంగా ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం సాయి సమాధి చెందే వరకు, అంటే 1918 వరకు కొనసాగింది. ప్రతిరోజు సాయికి 4 హారతి ఇచ్చేవారు. ఉదయం హారతి, దీన్నే కాకడ హారతి అని అంటారు. రెండవది మధ్యాహ్న హారతి 12 గంటలకి, మూడవది సంధ్యాహారతి సాయం సంధ్యా సమయాన, పవళింపు సేవ లేక సేజ్ హారతి 4వది. సావడి ఉత్సవం రోజు సంధ్యాహారతి నుంచి కార్యక్రమాలు మొదలై సేజ్ లేదా పవళింపు సేవ హారతి వరకు సాగేది. ఆ రోజు సాయంకాలం నుంచే ద్వారకామాయి వద్ద కోలాహలం ప్రారంభమయ్యేది. అసలు ఉత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే భక్తులు వివిధ సామగ్రిని తీసుకురావడం, వాహనాలకు కొత్త రంగులు వేయించి సిద్దం చేయడం, వెండి బంగారు పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచుకోవటం వంటి ఏర్పాట్ల గురించిన చర్చలతో ఓ విధమైన ఉల్లాస వాతావరణం షిరిడీలో కానవచ్చేది. ఇంకా ఆ రోజు వేరే చెప్పాలా, ఎటు చూసినా ఒకటే హడావిడి, సంతోష సంబరాలు. సంధ్యాహారతి సమయానికి షిరిడి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల చిన్న పెద్ద, భేదాభిక్కి, ధనిక, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ మసీదుకు చేరుకునేవారు. వీరుకాక ప్రత్యేకంగా ఉత్సవానికి పిలువబడ్డ బృందాలు, పనివాళ్లతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నిండి ఉండేది. సాయంకాల హారతి అయినది మొదలు కొందరు భక్తులు మసీదులో బాబా ఎదుట భజనలు చేస్తూ ఉండేవారు. మరికొందరు మసీదు వెలుపల దివిటీలు సిద్దం చేస్తూ ఉండేవారు. ఇంకొందరు పల్లకీని, గుర్రాన్ని రంగురంగుల పూలదండలతో అలంకరిస్తూ ఉండేవారు. ఈలోగా బాయిజాబాయి కొడుకు తాచా బాబా దగ్గరికెళ్లి, మామా, ఇంకొద్దిసేపట్లో చావడి యాత్ర మొదలవుతుంది, సిద్దంగా ఉండండి అని చెప్పి వెళ్లేవాడు. తాచా మాట విని బాబా నిశ్చలంగా ధునుముందు కూర్చుని ఉండేవారు. తాచా సాయిని చేతుల కింద పుచ్చుకుని పైకి లేపేవాడు. ఉత్సవానికి బయలుదేరే ముందు ఆయనకొక జరీ సెల్లా కప్పేవాడు. శ్రీ సాయి ఒక చేతితో చిలుము, పొగాకు అందుకుని కుడికాని బొటనవేలుతో ధునులోని కట్టెలను ముందుకు తోసి కుడిచేత్తో ఒక దీపాన్ని ఆర్పి సావడి యాత్రకు బయలుదేరేవారు.